गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। अनन्तशक्तिसम्पन्नममलं कालवेदिनं वन्दे काळीप्रसादम् मत्कामितार्धप्रदं गुरुं सर्वचैतन्यरूपां तां माद्यां विद्यां च धीमहि धियो यान प्रचोदयात्। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो माद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ श्रीगुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। व्यासपूर्णिमा गुरुपूर्णिमा బుద్ధపూర్ణిమా ఎన్ని పేర్లున్నాయో అన్నీ ఇప్పటి వరకు గురు సోదరులు మనకి చెప్తూ బుద్ధపూర్ణిమ బుద్ధుని యొక్క చరిత్ర సంగ్రహంగా ఎందుకు తెలుసుకోవాలి చరిత్ర అని అంటే ఇటువంటి మహానుభావులు మన దేశంలో ఉద్భవించారు, అది మనం చేసుకున్న పుణ్యం. ఆయన మహానుభావుడు ఎందుకయ్యాడు? ఆయన మామూలుగా ఒక రాజకుమారుడు, అది కూడా ఏదో చిన్న రాజ్యం లుంబిని నగరంలో పుట్టాడు మాయాదేవి శుద్ధోదనుడు అనేటటువంటి వారికి. చూడండి, మనం కూడా మన కాలంలో కూడా ఇప్పటికీ కూడా మన పిల్లల చిన్నతనంలోనే గురువుల యందు కాని ఆశ్రమాల యందు కాని ఉత్సుకత చూపించారనుకోండి, పెద్దవాళ్ళు ఏమంటారండి? ఇప్పటి నుంచే ఇవన్నీ ఎందుకు రా నీకు, బుద్ధి ఉందా లేదా అని అంటారా లేదా? మనం అనకూడదు కూడా, కానీ ప్రపంచం రీతి అది. అదే విధంగానే పాప శుద్ధోదన మహారాజు కూడా పుట్టుకతోటే ఈయన మహానుభావుడు అయిపోతాడు సన్యాసి అయిపోతాడు అనేసరికి ఆయన భయపడిపోయి నాలుగు గోడల మధ్య పెంచాడు ఏమీ తెలియకుండా. ఒక భోగల ఆలస్యత్వం తప్ప రెండోది తెలియకుండా ఆయన పెంచాడండి. పెంచినంత మాత్రాన ఆ బ్రహ్మ రాసినటువంటి రాతని ఎవరు మార్చగలరు? ఆ టైం వచ్చింది, అది జరిగింది. ఆ శుద్ధోదన మహారాజు కూడా ఈయనకి అసలు ఇలాంటి అవస్థలు ఉన్నాయని కాని ఏదన్నాను కాని ఏమీ చెప్పలే. కానీ ఆ నిర్ణయం బాబుజీ మహారాజు వారు ఎప్పుడు ఒకటే చెప్పేవారు, ప్రతి విషయం కూడా నిర్ణయ కాలంలో నిర్ణయింపబడి ఉంటుంది. ఆ నిర్ణయం అనేది అక్కడ ఆ రోజు ఆయన వ్యాఖ్యలకు వెళ్ళడం ద్వారా ఒక నిర్ణయం, ఒక చిన్న దాన్ని ఏమంటారు ఒక మిష అక్కడ ఉద్భవించింది. వెళ్ళేసరికి ఆయన ఫస్ట్ రోగం కనిపించింది, తర్వాత వృద్ధాప్యం కనిపించింది చెప్పారు కదా, తర్వాత చావు కనిపించింది. దీనిని మరి భగవంతుడు చెప్పలేదా? ఒకసారి గుర్తు తెచ్చుకుందాం మనం. ఏమని చెప్పాడు? క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో భగవంతుడు చెప్పునే చెప్పాడు. ఏమని? మృత్యువు గురించి, ఈ ముసలితనం గురించి, తర్వాత రోగాన్ని గురించి, దుఃఖ దోషాను దర్శనం, వీటిని ఆసక్తి అనుభవించుండగా దుఃఖ దోష దర్శనం అని ఎందుకు చెప్పాడు ఆయన? వీటిని నిరంతరం విచారం చేస్తూ వ్యాధి అనేటటువంటిది సంభవించక తప్పదు. శరీరం అంటూ వచ్చాక రామకృష్ణ పరమహంస సార్ చెప్పారు. ఏమని? ఆయన చెప్పింది ఏంటంటే, ఈ శరీరం అనేది మనం తీసుకున్నాం అప్పుగా, ఏది ఒక అద్దె కట్టి తీసుకున్నాం భగవంతుడి దగ్గర నుంచి. ఈ అద్దె కట్టాల్సింది ఏమిటి అంటే రోగం అన్నారు. రోగరూపేణ మనం దీనికి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. మనం ఎంత రుణం ఉంటే అంత రోగాలు మనకి ఏమండి. కనుక ఆ రుణం తీసుకోవాలి కదండి. మనం ఉన్నన్నాళ్ళు ఈ అద్దె కట్టకపోతే ఉండనిస్తారు మన ఇందులో. కనుక ఇది ఆసక్తి రణభిష్ అని, ఆసక్తి అనేటటువంటిది లేకుండా చక్కగా నిరంతరం ఈ వ్యాధిని గురించి, ఈ ముసలితనం గురించి దానిని విచారణ చెయ్యండి అని భగవంతుడు చెప్పాడు. విచారణ చెయ్యాలి. శరీరం అనేటటువంటిది మార్పులతో కూడి ఉంది అనే విషయం తెలియకుండా అప్పచ్చాడు తండ్రి. కానీ ఆయన కూడా మార్పు పొందాడుగా. మరి పుట్టిన పాపాయి దగ్గర నుంచి పెద్దవాడవుతూ 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 ఒక యుక్త వయసుకు వచ్చాడు. పెళ్ళయింది, పిల్లవాడు కూడా. మరి మార్పులన్నీ వచ్చాయిగా. ఇదంతా కూడా అప్పుడు ఆయనకి విచారణలోకి రాలే. ఎందుకంటే భోగాలలోనే ఆయనని ఉంచారు కాబట్టి ఆయనకి దీంట్లో ఇలాంటి మార్పులు ఉంటాయి, ఇది మార్పు అనేది కూడా తెలియకుండా పిలిచాడు. కానీ ఎప్పుడైతే చూశాడు, ఓహో శరీరానికి ఇంత మార్పు వస్తుందా, ఇలా ఉంగిపోతుందా, ఇది కూడా ఒక అవస్థ అని ఎప్పుడైతే గుర్తించాడో ఆఖరికి అస్థి జాయతే వర్ధతే పరిణమతే అపక్షీయతే నశ్యతి. ఈ షడ్ భావ వికారాలు అనేటటువంటివి ఈ శరీరానికి ఉన్నాయన్నమాట అని గుర్తించాడు ఆయన. ఆ గుర్తింపే ఆ సన్యాసి దర్శనం. ఆ సన్యాసిని ఎప్పుడైతే దర్శించాడో ఆయనలో చూడండి సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం పోటీ తీర్థ ఫలం, వందనం మోక్షదాయకం. కేవలం దర్శన మాత్రాన ఆయనలో అంతటి మార్పుని తీసుకొచ్చింది. ఏది? ఆ సన్యాసి యొక్క దర్శనం. వచ్చాడు, దాని గురించి విచారణలో పడ్డాడు. మనం విన్నదే మళ్ళీ మళ్ళీ ఒకసారి మనకి మూడు రకాల వైరాగ్యాలు ఉన్నాయని బాబుజీ చెప్పారు. ఏమిటది? శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం. పురాణ వైరాగ్యం అంటే ఏమిటి? పురాణాలు ఇవ్వ ఇలా వింటున్నప్పుడు ఓ ఇంతే కదా ఈ ప్రపంచం అంతాను, అబ్బాయి అంతా ఉలక్కే అని చాలా, ఇంకా మనసు ఎంత పరిపక్వత గడిపోయి కళ్ళకు నీళ్ళు కూడా వచ్చేసి మనసు అంతా విచారంలో గడిపోతుందండి. ఇక్కడ ఇక్కడ అయ్యాక సత్సంగం అయ్యాక మనం దులుపుకొని లేస్తాం. దేన్ని? ఆసనాన్ని. ఆసనాలు కూడా తెచ్చుకోక్కర్ లేకుండా చేశారు బాబుజీ మనకి. పూర్వం చక్కగా అందరూ ఎవరాసనాలు వాళ్ళు తెచ్చుకొని వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆసనాలు కూడా ఎందుకో, మీకు నేను ఉన్నత ఆసనాలు ఇస్తున్నానని కుర్చీలు ఇచ్చారు, దిళ్ళు ఇచ్చారు, ఏమంటే దివాసీలు ఇచ్చారు. అంటే మనకి ఆ కష్టం కూడా లేకుండా చేస్తాడు ఆయన. నిజంగా నాకు అనిపిస్తుంది ఇది మనకి ఆయన ప్రేమ కొద్దీ చేసినా ఇది మన దౌర్భాగ్యం అనిపిస్తుంది. మన ఆసనాలు మనం తెచ్చుకొని దాన్ని చక్కగా మడత పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లిన రోజున ఎంత హాయిగా ఉండేదో. దాన్ని చక్క పేర్లు రాసుకొని ఏమండి ఆలోచించండి ఒక్కసారి, మన పుస్తకాల మీద మన పేరు రాసుకుని మనం తెచ్చుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇక్కడ పుస్తకాలు తీసి చదివేసి అక్కడే పెట్టేసి పోతే ఎలా ఉంటుంది. మన వైరాగ్యం ఇలా ఉండకూడదు. సీట్తో పాటు వేసుకొని వెళ్ళిపోకూడదు అనేది మనం నేర్చుకుందాం అన్నమాట. కనుక ఇది పురాణ వైరాగ్యం. ఇకపోతే ప్రసూతి వైరాగ్యం. ప్రసూతి వైరాగ్యం అంటే ఏంటి? నవమాసాలు మోసి ఒక స్త్రీ పిల్లవాడిని కంటుంది. ఆ కనేటప్పుడు ఆ నొప్పులు పడలేక, అబ్బా నాకు ఎందుకురా బాబు ఈ కష్టం అంటా, ఇక మించి నాకు పిల్లలు వద్దు, భర్త వద్దు, ఎవరు వద్దు, ఇంకసలు ఈ సంసారమే నాకు ఇలాంటి వాటిలో నేను అసలు తలపెట్టను అనేది అనుకుంటుంది ఆవిడ. కానీ మళ్ళీ ఏం చేస్తుందండి, ఆ పిల్లవాడిని తీసుకొచ్చి లక్ష పెట్టగానే ఇలా నవ్వుతుంది, భర్త వచ్చి పలకరించగానే అంటుంది. మళ్ళీ మామూలే చరిత చరవనే. ఇది ప్రసూతి వైరాగ్యం. మరి ఇంకొకటి ఉంది శ్మశాన వైరాగ్యం. శ్మశానానికి వెళ్తాం మనందరం, అక్కడ స్నానాలు చేయించేస్తారు, అవన్నీ చూస్తూ ఉంటాము. వెళ్ళేవాళ్ళు వెళ్తారు, తల్లి తండ్రి ఉన్నవాళ్ళు వెళ్ళకూడదు అంటారు. ఇలాంటి పట్టింపులేమో ఉంటాయి, కొంతమంది వెళ్తారు, ఆడవాళ్ళు వెళ్ళకూడదు, మగాళ్ళే వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. సరే వెళ్తారండి, అబ్బా ఎన్నేళ్ళు బతికినా ఇంతే కదా, ఆఖరికి బూడి తెప్పాలే కదా అనుకుంటాడు. ఇంటికి వచ్చి చాలా బాధగా ఉంటుంది, కానీ ఇంటికి రాగానే బాబు కొంచెం మజ్జిగ తాగునైనా అంటాడు. ఆ మజ్జిగ తాగుతాడు, ఆ తర్వాత కాస్త అన్నం ఇప్పుడే పెట్టేద్దాం, కొంచెం పూర్తి చేసుకుందాం అంటారు. ఇప్పుడు అది ఆ వైరాగ్యం ఎంతసేపు ఉంది, మాతాజీ చెప్తారండి చక్కగా, అమ్మా కొంచెం అలా కాళ్ళు జాడిగా ఒక్కసారి ఇలారా అంటారట, కొంచెం అమ్మా ఏం పర్వాలేదు, కొద్దిగా మంచి నీళ్లు తీసుకో అమ్మా, ఏడవడానికైనా నీకు కొంచెం నీళ్లు రావాలి కదా కళ్ళ నుంచి అంటారట. అది చూడండి, అదక కొంచెం అమ్మా కాళ్ళు కొంచెం కడుక్కుంది గాని అని చెప్పి లోపల తీసుకెళ్తారట. ఆ లోపల తీసుకెళ్ళాక కాఫీ కాఫీ వేయాక టిఫిన్ ఇవ్వండి. అక్కడ వైరాగ్యం డైల్యూట్ అయిపోతాను. కనుక శ్మశాన వైరాగ్యం ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడితే మళ్ళీ వీళ్ళకి ఏడుపు వస్తుంది, ఏడుస్తారు. మళ్ళీ తర్వాత ఏమవుతుందండి, మళ్ళీ మామూలు పనుల్లో పడిపోతున్నాం. కానీ ఈ మూడు వైరాగ్యాలని కూడా నిలబెట్టుకున్న వాళ్ళు లేకుండా లేరు, ఉన్నారు. ప్రసూతి వైరాగ్యాన్ని నిలబెట్టుకున్నటువంటి ఆవిడ ఎవరో తెలుసా అండి, మదాలస. ఆవిడ తన పిల్లల్ని ఒక ధర్మంగా కన్నది ఆయనతోటి. కానీ ప్రతి పిల్లవాడికి దోహం ఉద్దోహం ఉద్యోహం పరిపూర్ణోహం అని జోలలు పాడుతూ ఒక్కొక్క పిల్లవాడు పెద్ద పెద్దవాడు ఉంటుంటే వాడు తపస్సు చేసుకోవడానికి పోతూ ఉన్నాడు. ఆఖరి వాడు అలర్పుడు అనేటువంటి వాడు మిగులుతాడు అనుకోండి, ఆ తర్వాత అసలు చెప్తున్నా అంటే మహాజ్ఞానులైపోయి వాళ్ళని పంపించేస్తున్నాడు. నిజమైన ప్రసూతి వైరాగ్యం అంటే ఏమిటి అనేటువంటి ఆవిడ నిరూపించింది అనిపిస్తుంది నాకు. నేను తప్పపోతే మీరు క్షమించండి. ఇకపోతే పురాణ వైరాగ్యాన్ని కరెక్ట్ చూసుకున్న వాడు ఎవరు అంటే బాబుజీ చెప్పిన ఒక మహనీయుడు ఉన్నాడు, బహిరం భట్ట. ఆ బహిరం భట్ట అనేటటువంటి ఆయన నిరంతరం ఇలాంటి పురాణాలు చెప్తూ, ఆహా ఏ నిజంగా అసలు సత్వగుణమే ప్రధానమైనటువంటిది, ఆ సత్వంలోనే మనం జీవించాలి, అందుకని రాజసిక తామసిక వృత్తుల్ని వదులుకోవాలి, అందుకనే ఉప్పు కారాలు అవి మానేయాలి, ఇవన్నీ రజోగుణాన్ని రేకెత్తిస్తాయి అని చెప్తూ ఉపన్యాసం ఇస్తాడు. అయిపోయింది, ఇంటికి వచ్చాడు, కూర్చోగానే అక్కడ పప్పు కూర చారు అన్ని వడ్డించింది పాప హోమదేవ అమ్మగారు. వడ్డించేసరికి అక్కడ ఏమైంది, ఆయన ఇలా నోట్లో పెట్టి అన్నారు, ఏమిటైంది ఉప్పు లేదు ఏమీ లేదు ఎప్పుడం, అసలు ఇలాగేనా నువ్వు వంట చేసేది, నేను అంటే ఆవిడ ఒక్కసారి ఏమండి ఇప్పుడే కదండి మీరు బయట కూర్చుని ఉపన్యాసం ఇస్తే ఇలా చెప్పారు, అది విని నేను ఉప్పు ఉప్పు కారం మరి వేయకూడదంట అనుకున్నానండి అందుకని వేయడం మానేశానండి అని. వెంటనే ఆయనకి జ్ఞానం ఏదైంది, ఆ పొర తెలియకపోవడానికి కొన్ని కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ కావాలి. ఆ భార్య ఆ తులసీదాస్ విషయంలో భార్య లాగా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అయిపోవాలి. బహిరంగ భట్టు విషయంలో కూడా భార్య ఆయన కళ్ళు తెరిపించింది, మీరు చెప్తున్నది ఒకటి చేసేది ఒకటి అయితే ఎలాగండి అంటారు, ఒకటే ఒక్క మాట. వెంటనే ఆయనకు ఆ పొర తొలగిపోయింది, ఆయన సత్య మార్గాన్వేషి వెళ్ళిపోయాడు. చాలా పెద్ద కథ, ఇప్పుడు చెప్పను కొంచెం చెప్తా. ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటే భార్య తాలూకు, ఎందుకంటే బాబుజీ మహారాజు వారు మెచ్చినటువంటి ఏమంటారు ఉపన్యాసం కాదు ఉపమానం కాదు కథ లాంటిది, కథ కథ అంటే కంటే కూడా ఇది ఒక దృష్టాంతం కాదు ఏం కాదు. సరే చెప్తానండి. అందుకని బాబుజీ, ఎందుకంటే ఓ రోజు సాయంకాలం 7 వెళ్ళినప్పుడు బాబుజీ మహారాజు వారు పిలిచారండి నన్ను. పిలిచి సడన్ గా బీపీ చూడమన్నారు. చూస్తుంది బైరం భట్ ఏమన్నాడు అన్నారు. అవుట్ ఆఫ్ దూర్ బహిరం భట్ ఏమన్నాడంటే ఏం చెప్తామండి. ఏమన్నాడు ఆలోచిస్తూ ఉన్నాను బయటకు వచ్చేసా. బయట డాక్టర్ రాజు గారు ఉన్నారు. ఏమన్నారు బాబుజీ అన్నా, ఇలా చెప్పారు, అయ్యయ్యో బహిరం భట్ ఏమన్నాడంటే మీరు ఏదో ఒకటి చెప్పేయాలండి బహిరం భట్ గురించి, అలా చెప్పకుండా ఎందుకున్నారు మీరు, ఆయన చెప్పు మీరు ఏదో ఒకటి అనుంటే ఆయన ద్వారా బోధించుండేది కదా అన్నాడు ఆయన. చూడండి సత్సంగీ ఇలా హెల్ప్ చేస్తారు మనకి. ఇంకా అప్పటి నుంచి బాధ తీసుకుని ప్రతిరోజు కంటతా పట్టానండి భగవత్ బహిరం భట్ కథ కంటతా పట్టాను. ఒక్కరోజు ఆయన నన్ను మళ్ళీ అడగలేదు. ఏమండి అంటే గురుమూర్తి మనకి అలా సూచనిస్తారు. బైరంభట్ ఏమన్నాడు అంటే నువ్వు ఆయన ఏ టైంలో ఏమన్నాడు అని చెప్పగలేదు, నువ్వు ఏదో ఒకటి బైరంభట్ గురించి చెప్పు ఆయన హర్షిస్తారు. మరి ఇది భగవద్గీతలో ఎన్నో అధ్యాయంలోది అంటే 4 ఎన్నో ఎన్నో మీ నంబరు ఈ శ్లోకం అంటే 13 అని చెప్తే అంటే నువ్వు ఇప్పుడు అది చెప్పకుండా నించకూడదు. ఏమిటి చెప్పు 19 అని నువ్వు 13 అని చెప్పావా కూర్చో. అలాగేనా ఇంతకీ ఆ బహిరం భట్ అలా వెళ్ళిపోతూ ఉంటే ఆయన భార్య రేపు రిలేటివ్స్ అందరూ బంధువులందరూ ఆయన్ని పట్టుకోవడానికి పట్టుకుని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటారు. చేస్తుంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, అక్కడ దారిలో ఒక ముస్లిం సున్ని ఆయన దాన్ని ఎవరు ఒక ఒక ఆయన కనిపిస్తాడు, ఒక ముస్లిం పెద్ద అంటారు సంతో ఏదో అంటారు మరి ఆయన ఉంటాడు అక్కడ. ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి ఏమండి నన్ను మీ మతంలోకి మార్చేయండి బాబు మీకు పుణ్యం ఉంటుంది అంటాడు. అంటే వాళ్ళు ఏం చేస్తారు గమగమాను ఆయన తీసుకెళ్లి సొంతి అది చేసేసి ఇప్పుడు నువ్వు మా మతస్థుడు అయిపోయావు నువ్వు కొత్త పేరు ఇచ్చేస్తాను అండి షరీఫ్ అహ్మద్ అని ఏదో పేరు పెట్టారు. అప్పుడు ఆయన టోపీ గీపీ పెట్టుకుని వాళ్ళ వాళ్ళు వచ్చేసరికి నేను ఇప్పుడు ముస్లింని నేను బహిరం భట్ని కాదు మీరు వెళ్ళిపోండి అంటాడు. చిచ్చి చిచ్చి వీడి తగలడా వీడి ఇలా తగలడిపోయాడు వీడు అని చెప్పి భ్రష్టుడు అయిపోయాడు అని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళని పంపించేయడానికి ఇలాగా చేశాడనమాట. తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళి అక్కడ హిందూ పండితులు కొంతమంది అక్కడ గంగాలో స్నానం చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి నేను ఇలా బుద్ధి తక్కువయ్యి పరమ తల్లిలోకి మారానండి, ఇప్పుడు నన్ను మళ్ళీ హిందూ మతంలో మార్చారా అంటాడు. వాళ్ళు అంటారు సరే అవుతాను అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ఆయన మీద ఏదో 3 సార్లు గంగలో ముంచి ఆయన మీద ఏదో ప్రోక్షణ చేసి మంత్రాలు చదివి ఇక్కడ ఇక్కడ శంఖ చక్రాంకితాలు అవన్నీ వేసి ఇప్పుడు నువ్వు పరమ వైష్ణవుడు అయిపోయావు అనేసరికి ఆయన వచ్చేస్తాడు. దారిలో వస్తూ ఉంటే ఆయనలో విచికిత్స బయలుదేరుతుంది. ఇప్పుడు అసలు కథ విచారణ అనేది మనకి ఎట్లా హెల్ప్ చేస్తుంది. నేను ఉపన్యాసాలు చెప్పేటప్పుడు అన్ని బాగానే చెప్పాను, నా భార్య నా కన్ను తెరిపించింది, చెప్పింది నేను చేయటం లేదు అని చెప్పింది ఆవిడ, అందుకని నేను ఇలా బయటకు వచ్చాను. ఇప్పుడు వీళ్ళందరి నుంచి తప్పించుకోవడానికి నేను ముస్లిం మతంలో చేరాను, ఇప్పుడు మళ్ళీ హిందూ మతంలోకి చేరాను, ఇప్పుడు నేను హిందువునా ముస్లింనా నేను బయటపడిన ఎవరిని చూడండి. ఇదే శుభేచ్ఛ అంటే బాబుజీ చెప్పేవారు. నిజంగా ఎవరిని నేను పోను, ఇంకా చెప్పారు కదా జీవో నా పరహ అనేను, అసలు ఎవరిని నేను బ్రహ్మైవాహం అటువంటి బ్రహ్మతత్వం నేను అని ఇంకా రావటం లేదు. కానీ పోవం అనే ప్రశ్న, ఆ ప్రశ్న రావడమే అన్నిటికంటే గొప్ప, అది శుభేచ్ఛ. అక్కడి నుంచి ఆయన మొదలు ఆయన ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటే ఒక పెద్ద యోగి ఒక ఆయన, పెద్ద పెద్ద పెయింట్లు ఉంటాయి కదా అంటే దాన్ని ఏమంటారు మన ప్యాకేజ్ మెటీరియల్ ఉంటుంది థర్మోకాల్ బెండ్ బెండ్ ఆ థర్మోకాల్ తో చేసినటువంటి రథం ఏమండి ఎలకలు దానికి గుర్రాలుగా పెట్టుకుని ఓ పెద్ద యోగి అయినటువంటి వాడు దాని మీద కూర్చొని వస్తూ ఉంటాడు. వస్తుంటే అబ్బో ఈయన ఎవరో మహానుభావుడులా ఉన్నాడు ఈ నడుగుదావు నేను అని చెప్పి ఆయన దగ్గర నుంచి కోహం ఏమిటి కోహం అంటున్నావు అన్నాడు ఆయన. ఆయన ఇలా చూసి అంటే నేనెవరినండి, నేనేమోను, నేలా నా పేరు బహిరంగ భట్ అన్నారు, నన్ను ముస్లింలోకి మార్చేయమని చెప్తే వాళ్ళేమో ఏదో షేక్ ఫరీద్ అని పేరు పెట్టారు సుంతి చేశారు, మరి నేను తప్పు చేశాను నన్ను మళ్ళీ హిందూగా మార్చేనంటే వీళ్ళేమోనో నాకు స్నానాలు చేయించేసేసి శంఖ చక్రాలు వేశారు, ఇంతకీ నేను ఎవరినండి, నేను హిందూనా ముస్లింనా ఎవరినండి, ఎవడో నేను చెప్తాను ఇలా అన్నాడు ఆయన. ఆయన యోగి సిద్ధుడు అనేక సిద్ధులు కలిగినటువంటి వాడు చాంద్రదేవుడు లాంటి అన్నాడు. ఆయన ఒక్కసారి నీళ్లు తీసి ఇలాగా వాడి మీద ఇలా వేశారు, వేసేసరికి ఓ బుద్ధలా అయిపోయాడు. శిష్యుల్ని పిలిచాడు, ఆ బుద్ధని తీసుకెళ్లి ఒక రోట్లో వేయండి అన్నారు, వేశారు. దాంట్లో రొకళ్ళు పెట్టి బాగా దానిని దంచండి అన్నారు, దంచారు, అంత దంచి 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 అవి ముద్ద అయిపోయింది. ఆ ముద్దను మళ్ళీ తీసుకురమ్మంటారు, తీసుకొస్తే మళ్ళీ ఆయన కమండలంలో నీళ్ళు ఇలా చల్లారు. ఇప్పుడు ఒక పురుషుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు చెప్పుడు ఎవరువో అన్నాడు ఆయన. ఆయనకే వదిలేశాడు. అప్పుడు చూసుకుంటే ఏది నీ శుద్ధి ఉందా అన్నాడు. శుద్ధి లేదు, భస్మం అయిపోయాడు కదా, ముద్దైపోయాడు కదా, మళ్ళీ కొత్త జన్మ వచ్చేసింది కదా, శుద్ధి లేదు. నీ శంఖ చక్రాలు ఉన్నాయా, అది లేదు, మరి ఇప్పుడు ఎవరివో చెప్పు అన్నాడు. అంటే దీని వల్ల మనకు అర్థమవుతున్నది ఏమిటి, శరీరం నువ్వు కాదు, శరీరం ఎప్పటికీ నువ్వు కాదు, నువ్వు శరీరానికి వేసుకున్న ముద్రలు ఇవన్నీ శరీరానికి మట్టుకే పరిమితమైనటువంటివి. ఈ శరీరం దీనిని ముద్ద చేసేయచ్చు, పాడి చేయొచ్చు, కానీ నీలో ఒకడు ఉన్నాడు చూసావా, వాడిని ఎవరూ కూడా దంచలేరు, ముద్ద చేయలేరు, అది నువ్వు అనేటటువంటి విషయాన్ని ఆ బహిరంగ భక్తు మనకి చెప్తున్నాడు అనమాట. గురుమూర్తి వేసిన ఒక్క ప్రశ్నలో ఎంత దాగుందో ఆలోచించుకుందాం దీన్ని బట్టి. ఇలా చెప్తూ మరి శ్మశాన వైరాగ్యాన్ని ఎవరు నిలబెట్టుకున్నారు? భక్తులు గారు. భక్తులు గారు అర్థమైందండి, అది ఇంకో రోజు చెప్పుకుంటాం. కానీ ఇక్కడ సిద్ధార్థుడు ఏం చేశాడు, ఇప్పుడు ఈయన కూడా ఆ సన్యాసి యొక్క దర్శనం వలన వారిలో విచికిత్స బయలుదేరి, విచారణ బయలుదేరి, ఆయన నిర్వేదంలో పడిపోయి అలా ఆలోచిస్తూ రోజులు గడుపుతూ ఒకనొక రోజు బాబుజీ మహారాజు వారు ఇదే విషయం పైన పెద్ద ఉపన్యాసం ఇస్తే దానిని ది రాయల్ బెగ్గర్, రాజ భిక్షువు అనే పేరుతోటి ఆంధ్రప్రభ పత్రికలోను ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలోను వచ్చాయి. ది రాయల్ బెగ్గర్ అని ఆది భిక్షువు అని ఆది కాదు రాయల్ రాజ్య భిక్షువు. అప్పుడు ఆయన బాబుజీ చెప్పిన మాట చెప్పుకుంటున్నా, అంతకంటే ఇంకేమి, ఆయన చెప్పింది నేను చెప్పి ఇంకా పూర్తి చేస్తా. ఇక్కడ ఆయన ఇంకా ఒక రోజు రాత్రి పడుకొని ఉన్నాడు, ఇంకా మనసు ఒప్పటం లేదు. రాజమహల్లో ఉండడానికి ఆయన మనసు ఒప్పటం లేదు. గతమని లేచాడు, లేచేసరికి పక్కనే పడుకొని ఉన్నది ఎవరు, అందమైన యశోధర ఆయన భార్య. ఆవిడ చక్కని చుక్క, ఆవిడ అన్నిటినీ వదిలించి నా కోసం వచ్చింది కదా, ఇంత అందమైన భార్య, అబ్బా ఈ అమ్మాయికి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను కదా వెళ్ళిపోతే అనుకున్నట్ట. కానీ అమ్మో నేను అలాగా, నేను సత్యాన్వేషణకై వెళ్తున్నాను, నేను దీనికి లొంగకూడదు అని గారేషణ అనేటటువంటి దానిని తెగదోశాడు. దేనితోటి అసంగతస్థేన దృఢేన చిత్వా అని మనకి పురుషోత్తం ప్రాప్త్యోగంలో చెప్పాడు కదండి భగవంతుడు, అసంగం అనేది సంఘం లేకపోవడం, అటాచ్మెంట్ లేకపోవడం అనేటటువంటి శస్త్రంతో దృఢమైన చిత్తంతో చిత్వా బయట జంప్ చేశారు. జంప్ చేసి ఇలా వచ్చేసరికి ఆయన తప్పుకున్న ఉద్దేశం ఉంటుంది కదా, మీకు అంటే నేను ఇది కూడా చూపెడతాను మీకు తర్వాత మీరు అడిగితే. ఇది ఆ ఉపన్యాసం ఆయన ఉత్తరీయం పెంపు ఇలా పట్టుకుని అమను లాగినట్టుగా ఎందుకు అక్కడ ఉయ్యాలకి పట్టుకుందనమాట ఆయన ఉత్తరీయం. ఆ ఉత్తరీయం పట్టుకునేసరికి ఆ ఉయ్యాలలో బుద్ధులు బాలుడు కనిపించాడు. రాత్రి వీడు ఇంకా పుట్టి 3 నెలలు కూడా అవ్వలేదు, 4 నెలలు కూడాను వీడి చూడకపోతే ఎలాగా అనుకున్నట్ట. అమ్మో దీంట్లో ఇరుక్కుపోయానంటే ఇంకేమైనా ఉంది అని ఇంకా ముందుకెళ్ళాడు, అంటే పుత్రేషణని ఛేదించాడు. తర్వాత వెళ్ళి తలుపు తీద్దామని తలుపుని పట్టుకున్నాడు. బాబుజీ చెప్పడం చూడండి ఒకసారి, అది నేను అంటున్నాను, ఆ తలుపు పట్టుకునేసరికి ఆయనకి ఆ తలుపు అది బంగారంతో చేసినటువంటి తలుపులు, వాటికి చిన్న చిన్న మువ్వలు, బంగారం గంటలు, రత్నాలన్నీ పొదిగి ఉన్నాయి. ఇవన్నీ చూసి అబ్బా ఇదంతా నా ఐశ్వర్యం కదా, ఇది వదిలి ఎలా వెళ్తాం అబ్బా. నిజంగా మనం కూడా చూడండి, భార్యని వదిలేసి ఉండగలడు మానవుడు, లేకపోతే భర్తను వదిలేసి భార్య ఉండగలడు, పుత్రుల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళగలరు యాత్రలకి, వెళ్ళిన వాళ్ళని మనం చూస్తున్నాం. కానీ అక్కడ వెళ్ళాక మట్టుకు మంచి హోటల్లో ఉన్న లేదనుకోండి, బాగుంది అవుతారా కాబట్టి సార్ ఉండే సత్రమో హోటలో సరిగ్గా లేదనుకోండి మనకి హ్యాపీగా ఉంటుంది. మన ఇంట్లో మనం ఉంటే హ్యాపీగా ఉంటాం, మన అన్ని ఇళ్ళకి వెళ్ళినా మన ఇంట్లో మనం ఉండాలి హ్యాపీగా ఉండాలంటే. అదేవిధంగా ఈ ఏమిటంటే దీన్ని ధనేష్, ఈ ధనం, ఈ ధనం ఇచ్చే సుఖాన్ని వదులుకోవడం చాలా కష్టం. దాన్ని అమ్మో దీంట్లో చిక్కుకుపోయానంటే ఇంకా నా పని ఇంతే అని అక్కడి నుంచి ఒక జంప్ చెప్పాడు, జంప్ చేశాడు బాబుజీ మాటల్లో చెప్ప ఒక జంప్ ఆ గుమ్మాలకి ఒక జంప్ జంపేసి బయటకు పోయాడ. అంటే నారేషణ ధనేషణ పుత్రేషణ ఎలాగే ఈషణ త్రయాలని ఆయన జయించాడు. నిజంగా ఎంత అదృష్టమో ఇవాళ మనం ఈ కథ అంతా చెప్పుకోవడం, ఎందుకంటే ఇతిహాసం అండి, ఇవి కథలు కాదు, ఇతిహాసం. అది ఇందాక రావాల్సిన మాట. ఆ క్షేత్రజ్ఞ విభాగంలో ఒక్క లైన్ గుర్తొస్తుంది కానీ ఇంకోటి అది కాదు, అది కాదు. ఓకే, దాని తర్వాత చెప్పుకుందాం. దుఃఖ దోషాల దర్శనం, ఇది దుఃఖ దోషాలన్నింటినీ కూడా మనం, వీటిల్ని మనం నిరంతరం విచారణ చెయ్యాలి అని భగవంతుడు చెప్పాడు. కనుక ఊరికనే వినేయడం వెళ్ళిపోవడం అనేది ముఖ్యం కాదండి, మనం ఎంత విన్నా కూడా దానిని నిరంతరం విచారణ చేసుకుంటుంటే అది మనలో మార్పు తెస్తుంది. శారీరకంగా మార్పులు ఎన్ని వచ్చినా మనం ఆశ్రమాన్ని ఎన్ని రాళ్ళు అవన్నీ వేసి జాగ్రత్తగా పెట్టినా అందంగా చేసినా ఇవన్నీ మనకి కౌంట్ అవ్వవు. మనకి ఇక్కడ కౌంట్ అయ్యేది ఏంటి అంటే గురుమూర్తి మనకిచ్చింది మనం సక్రమంగా చేస్తున్నామా లేదా, గురుమూర్తి చెప్పిన స్థితికి మనం చేరుకుంటున్నామా లేదా. ఎవరికి వాళ్ళ విచారణ చేసుకోవాలి, నిరంతరం దీనిలోనే మనసు ఉంచాలి. అని గీతాచార్యులు చెప్పాడు. ఎతో ఎతో ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటుంది మనసు, వెళ్ళనీ మన బాధ్యత మనసులో వెళ్తుందంటే కూడా ఏమనేవారు కాదు. నీకెందుకు పెద్ద అద్దా స్వభావం వెళ్ళని అనేవారే కనుక అది ముఖ్యం కాదు. నీరు పట్ల మీద కనుక అది వెళ్తూ ఉంటుంది, కానీ ఆ మనస్సుని నువ్వు చక్కగా రిఫ్రెండింగ్ చేసుకో. రిఫ్రెండింగ్ చేసుకుంటే భగవంతుడు ఇచ్చిన ఈ దృష్టిలో మనకి తత్వగుణం వలన తయారైనటువంటి మనస్సు రండి, గుర్తుంచుకోండి పెద్దలు చెప్పారు. మనస్సు తత్వగుణంతో తయారైంది, రజోగుణంతో ప్రాణం పైకి లేచి నిరంతర కదిలికే, ఇది ప్రాణం, ఇది రజోగుణం. తమోగుణం ఏంటంటే శరీరం, ఇది జడం, మనకి ఇది తమోగుణం. కనుక ఈ మనస్సుకి రజోగుణం ఉన్నా కూడా, కదలికలమే ఉన్నా కూడా సత్వగుణ ప్రధానం కూడా ఉంది కాబట్టి మనస్సు మనని మంచి వారిలోకి తీసుకెళ్ళగలదు. అందుకని మనస్సుని మనం జాగ్రత్తగా పెట్టుకున్నాం అనుకోండి, కఠోపనిషత్తు అంతటి మహానుభావ ఉపనిషత్తు చెప్పిందండి, మనసు ఒక్కటే ఇక్కడ నీకు అవాంతవ్యం లేదని ఆత్మవస్తువుని నీకు పొందింపజేసేది మన మనస్సన్నా బుద్ధన్నా ఒకటే. మనస్సే నేహనానాస్తి కించిన అక్కడ రెండోది లేదు కదా అని కఠోపనిషత్తు చెప్పింది. ఏంటి అది కఠోపనిషత్తుల మంత్రం, మనస్సైవ విధం సర్వం, మనస్సు ఒక్కటే ఇదంతా మనకి తెలుపుతుంది, అది గుర్తుంచుకోండి. అందుకని మనస్సు రాగదే చిత్తమా స్వీకర సాధన కొలవ, మనసా ఎటువేర్తనే నా మనవిని వినదే. మహాత్ములందరూ మనసునే కోరుకున్నారు. చలో మన గంగా జమునాపీరే నీరపల్లి, ఇంకా ఏముంది రామనామరస్మీయమనువా, ఎందుకు ఇతరమైనటువంటి వాడు అన్ని పవుతున్నా నువ్వు. ఎవరు చెప్పినా మనస్సు గురించే చెప్పారు. కనుక మన ఏవ మనుష్యాన కారణం బంధమోక్ష, మన బంధమోక్షాలకి కూడా కారణం మనస్సే. ఆ మనస్సు అనేది ఒక తాళం, దానిని ఇటు తిప్పితే మనం తలుపు తెరుచుకున్న వాళ్ళు అవుతాం, ఇటు తిప్పితే మూసుకున్న వాళ్ళు అవుతాం. కనుక ఇటు తిప్పావంటే మనకు విడుదల, ఇటు తిప్పితే మనం ఉన్న చోట బంధింపబడిపోతాం, ఇటు తిప్పితే నేను అదే అనుకున్నాను. మన హైదరాబాద్ లో ఈ విషయం కూడా వచ్చింది మనకి, మనం ఈ సంసారం అనే లోపల గదిలో ఉండిపోయి లోపల తప్పేసేసుకున్నాం అనుకోండి, బయట నుంచి ఎవరు తీరు, ఇంకో తాళం లేదు. ఈ తాళం మనం ఎక్కడో పారేసాం, ఎలాగా ఎవడు మనల్ని విడిపిస్తారు? అదే అన్నా హంతుంది తమ్ముడైన బంధువు చావి పోబోయ్ చాపిపోయింది, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఏమీ చేయలేవు. కనుక అప్పుడు అరుస్తూ ఉంటాం, అరుద్దామంటే ఎవరికి మన అరుపులు వినబడవు. కనుక అలా కాకుండా ఈ మనస్సు అనేటటువంటి దాన్ని మన ఫ్రెండ్ చేసుకుని దానిని చక్కగా భగవంతుణ్ణి చేరుకోవడానికి దానిని ప్రోత్సహిస్తూ సంతోషంతో ఆనందంతో, ఇదే సాధన. నిరంతరం ఆనందంగా ఉండడమే, సత్తు చిత్తు మనకి ఉన్నాయి. ఆ ఈ సత్తు అనేటటువంటిది కుర్చీకి ఉంది, ఈ మైకుకి ఉంది. సత్తంటే మరి చిత్తమే జ్ఞానం అని మనకే ఉంది. అది మనకు ఉంది కాబట్టి మనం ఆనందం అనేటువంటి దాన్ని అనుభవించగలం. ఈ మైకు అనుభవించలేదు, ఆ కుర్చీ అనుభవించలేదు. అది సత్తైనా కూడా నేను సత్య వస్తువునే అని అది చెప్పుకోలేదు. నేను సత్య వస్తువునే అని నేను చెప్పుకోగలను. ఇదంతా నా మనస్సు వల్లనే జరుగుతుంది. కనుక మనస్సును మనం లాలేటి చిత్తబాలకం చక్కగా లాలిస్తూ, చిన్న పిల్లవాడిని మనం లాలిస్తున్నట్టుగా వాడిని లాలించి మెల్లిగా ఆత్మవైపు తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఎంత మెల్లిగా, ఎన్నాళ్ళు మెల్లిమెల్లిగా? గుజర్రా హాయకాలు పీచే పడాహకాలు ఇప్పటికే చాలా కాలం అయిపోయింది మనకి, ఇంకా రాబోట్లేదు మనకి, అంతా పోయే కాలమే అని కొని త్వరపడాలి. కనుక అటువంటి ఆ సాధన చేసుకోవడానికి తగినటువంటి ఆ ఆత్మవిశ్వాసాన్ని మనోబుద్ధుల్ని చక్కగా ఆ వారు ఇచ్చేటటువంటి అఖండ ఐశ్వర్య భోగ భాగ్యాలు మనకి ఆయన ఎలాగా ఇస్తూనే ఉంటారు, ఆయన ఇచ్చేటటువంటి ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలకి మనందరం కూడా పాత్రులమై ఈ గురు పూర్ణి మనకి గురు పూర్ణిమని కనుక మన మన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ఇది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.